18వ దావీదు సంకీర్తన చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు వైభక్తులు గలవారు అందరుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉదయ కాలమున మీ పాదసన్నిధికి వస్తున్నాం. మా జీవితంలో మీరు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరము కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించుచుండగా తండ్రి, మీ మెల్లనైన స్వరముతో మీ వాక్యాన్ని మాకు బోధించండి ప్రభు. మా శరీర ఆత్మలను నూతన పరచుకునే ధన్యత మాకు అనుగ్రహించమని, మీ కృపలమములను భద్రపరిచి మీ వాక్యమును గ్రహించగలిగేటువంటి శక్తిని ఆయన దానిని పదిలపరచుకొని ఫలింపచేసుకోగలిగినటువంటి జ్ఞానము మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మరక్షకుడను క్రీస్తు యేసు ప్రభువు వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ. 118వ దావీదు సంకీర్తనలో ఈ కీర్తన ఎవరు రచించారు అనేది దాని హెడ్ నోట్లో స్పష్టంగా రాయలేదు. దేవుని వాక్యంలో చూస్తే ప్రతి కీర్తనకు ముందు దానిని రచించిన వారు కొన్నిసార్లు సందర్భం గురించి కూడా రాయబడి ఉంటుంది. 72వ దావీదు సంకీర్తనలో సొలొమోను కీర్తన అని రాయబడి ఉంది. 70వ సంకీర్తనలో ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైనది అని రాయబడి ఉంది. 56వ సంకీర్తన అయితే ప్రధాన గాయకునికి అని చాలా వివరంగా దానిని గూర్చినటువంటి కీర్తనను గూర్చి హెడ్ నోట్ లో రాయటం జరిగింది. 49, 50 ఇంకా మరికొన్ని కీర్తనల ప్రారంభంలో ప్రధాన గాయకునికి కొరహు కుమారులది గీతము అని రాయబడి ఉంది. 50వ సంకీర్తన ఆసాపు కీర్తన అని రాయబడి ఉంది. ఇవన్నీ కూడా హెడ్ నోట్స్ గురించి నేను చెప్తా ఉన్నా. కీర్తన ప్రారంభంలో రాసినటువంటి మాటలు అయితే 117వ దావీదు సంకీర్తన ప్రారంభంలో ఎవరి పేరు సందర్భం గురించి రాయబడలేదు. అయినప్పటికీ ఈ కీర్తనను ధ్యానం చేసినటువంటి అనేక మంది థియోలాజియన్స్, వేదాంతవేత్తలు ఈ కీర్తన దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన అని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ అభిప్రాయానికి రావటానికి కారణము ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము నుండి రాసినటువంటి కొన్ని మాటలను బట్టి ఇది దావీదు సంకీర్తన అని ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. ఈ వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయిచుండగా ఇశ్రాయేలు రాజు అయిన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకునిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరం నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరినూ గొప్ప శబ్దంతో యెహోవాను స్తోత్రము చేసిరి అని రాయబడు. ఇది దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన అని చెప్పడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, మనం చదువుకున్నటువంటి 4 వచనాలలో 118వ దావీదు సంకీర్తన మొదటి 4 వచనాలలో యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, 2వ వచనంలో కూడా ఆయన కృప నిరంతరము నిలుచును అని రాయబడి ఉంది, 3వ వచనము ఆయన కృప నిరంతరము నిలుచునని అని రాయబడి ఉంది, 4వ వచనము ఆయన కృప నిరంతరము నిలుచును అని రాయబడి ఆయన కృప నిరంతరము నిలుచును అని మొదటి 4 వచనాలలో ప్రతి వచనములో రాయబడి ఉంది. ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి మాటను దావీదు మహారాజు రచించినటువంటి, దావీదు మహారాజు దీనిని ఆర్డినెన్స్ ఆఫ్ డేవిడ్ అని అంటారు. ఆర్డినెన్స్ ఆఫ్ డేవిడ్ ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో దిస్ ఈజ్ ద ఆర్డినెన్స్ ఆఫ్ డేవిడ్. ఏ సందర్భంగా అంటే దేవుని యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయించుండగా, పునాది వేసినప్పుడు దేవుని గుర్తు చేసినటువంటి స్తోత్ర గానమిది, రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున అని రాయబడి ఉంది. అంటే రాజైన దావీదు ఒక విధిని నిర్ణయించాడు, దీనినే ఆర్డినెన్స్ అంటారు. ఒక ఆజ్ఞనిచ్చాడు రాజైన దావీదు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తమ వస్త్రములు ధరించుకునే వారి యాజ్ఞ ప్రకారము యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. దిస్ ఈజ్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ ఆర్డినెన్స్ ఆఫ్ డేవిడ్, కింగ్ డేవిడ్. దావీదు దేవునికి ఎలా స్తుతి చేయాలో ఒక ఆజ్ఞ లేక ఒక విధిని నిర్ణయిస్తా ఉన్నాడు. ఈ విధి ప్రకారము వీరందరూ వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ఈ యెజ్రా గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనం ఉన్నటువంటి ఈ కీర్తన, ఈ స్తుతి ఏమిటంటే, యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నారు. ఈ స్తుతి గానము చెల్లిస్తున్నటువంటి సమయం ఏమిటంటే, సందర్భం ఏమిటంటే, యెహోవా మందిరం యొక్క పునాది వేయించినటువంటి సమయం ఇది. దేవుని మందిరపు పునాది వేయించినటువంటి సమయంలో జనులందరూ కలిసి గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 118వ దావీదు సంకీర్తన కూడా గొప్ప శబ్దముతో ఆయనను స్తుతించేటువంటి కీర్తన. ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును, మొదటి 4 వచనాలలో దేవుని స్తుతించేటువంటి కీర్తన ఇది, ఆయన కృప నిరంతరము నిలుచును అని. దిస్ ఈజ్ ది ఆర్డినెన్స్ ఆఫ్ కింగ్ డేవిడ్, రాజైన దావీదు నిర్ణయించిన విధి ఇది. సందర్భం ఏమిటంటే, దేవాలయం యొక్క పునాదిని వేయించినటువంటి సందర్భం. ఇది మాత్రమే కాదు, మొదటి దిన వృత్తాంతముల గ్రంథము, మొదటి దిన వృత్తాంతముల గ్రంథములు చూసినట్లు 16వ అధ్యాయంలో ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడువన దానిని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులలో అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క మందసము గుడారమునకు రాబడినప్పుడు దావీదు మహారాజు స్తుతి చేసినటువంటి ఒక కీర్తన, ఆ స్తుతి విధానము ఏది అనగా 7వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించాను. ఆ స్తుతి విధమేదనగా అని రాయబడి ఉంది. దావీదు మహారాజు ఆసాపుతో కలిసి స్తుతించినటువంటి విధానం ఏది అనగా 8వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియచేయుడి. ఇది ఒక స్తుతికి ప్రాముఖ్యమైనటువంటి కారణము. దేవుని స్తుతించుట అంటే కేవలము దేవుని సంతోషపరచుట మాత్రమే కాదు, గాని ఆయన కార్యములను జనులలో తెలియచేయటం అనేది స్తుతి కీర్తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి కారణము, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. అయితే ఈ స్తుతి కీర్తన 34వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయనను ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు మహిమకు అర్హుడు. అదే సమయంలో ఆయనను స్తుతించుట ద్వారా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను ప్రజలకు వివరించటం స్తుతి కీర్తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. మన ఉద్దేశము మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను అనేకులకు తెలియచేయాలి అంటే మనం రచించినటువంటి కీర్తన, మనం పాడేటువంటి కీర్తన, మన సంకీర్తనలు, మన సాక్ష్యాలు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళ్లను మాటల రూపంలోనే కాదు పాటల రూపంలో కూడా దావీదు మహారాజు లోకానికి తెలియపరిచాడు. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము, యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు, యెహోవాను స్తుతించిరి. ఇప్పుడు మనం చదువుకునేటువంటి 118వ దావీదు సంకీర్తన కొద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలీయులు అందరూ కాక, ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందరూ కాక, ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవాయందు భయభక్తులు గలవారు అందరూ కాక. ఆయన కృప నిరంతరం నిలుచును అనేటువంటి మాటను ఎవరెవరు అంటారు అంటే, మొదటగా రాయబడినటువంటి మాట ఏమిటంటే ఇశ్రాయేలీయులు అందరూ కాక అని. ఆయన ఎన్నుకొనినటువంటి ప్రజలు, ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజ ఇశ్రాయేలీయులు, వారందరూ అనేటువంటి మాట ఏమిటంటే ఆయన కృప నిరంతరము నిలుచును. 3వ వచనంలో, అహరోను వంశస్థులు అందరూ కాక అని రాయబడి ఉంది. అహరోను వంశస్థులు, లేవీయులు, యాజకులు, ప్రజలు మాత్రమే కాదు యాజకులు కూడా ఆయన కృప నిరంతరము నిలుచును అని చెప్తా ఉన్నారు. 4వ వచనంలో, ఆయన కృప నిరంతరం నిలుచని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ గాక. 3వది ఏమిటంటే, ఆయన కృప నిరంతరము నిలుచును అని ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ అంటారు. ఇది దావీదు మహారాజు చెప్పినటువంటి మాట. ఆయన కృప నిరంతరము నిలుచును అని ఆయన చేత ఎన్నుకనబడినటువంటి ప్రత్యేక జనాంగమైన ఇశ్రాయేలీయులు అంటా ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి యాజక సమూహం అంటా ఉంది. ఆయన యందు భయభక్తులు గలవారు అందరూ కూడా ఆయన కృప నిరంతరము నిలుచును అని అంటారు. ఆయన కృప నిరంతరము నిలుచును అనేది దేవుని ప్రజలకు, యాజకులకు, దేవుని యాజకులకు మరియు ఆయన యందు భయభక్తులు గలవారి అందరి సాక్ష్యమిదే ఆయన కృప మా జీవితాలలో నిరంతరము నిలుచును. ఎస్ఎఫ్జ కుటుంబాల సాక్ష్యం కూడా అదే, మా జీవితాలలో ఆ కుటుంబాలలో ఆయన కృప నిరంతరము నిలుచును. హెబ్రీ భాషలో టెన్సెస్ ఉండవు. టెన్సెస్ అంటే ఈజ్, వాజ్, ఆట్ టు బి అనేటువంటి టెన్సెస్ ఉండవు. ఆయన కృప నిరంతరము నిలుచును అంటే ఆయన కృప పూర్వం నిలుచుంది, ఇప్పుడు నిలుచుంది, రాబో తరాల్లో కూడా నిలిచి ఉంటుంది. ఇది ఈ నాలుగు వచనాల యొక్క అర్థము. దేవుని యొక్క కృప మాయందు నిలవబడి ఉంది. ఆయన కృప చూపించినటువంటి దేవుడు, మా జీవితాలలో ఆయన కృప చూపించిన దేవుడు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క సాక్ష్యం, మా జీవితాలలో ఆయన కృప చూపించిన దేవుడు. ఇది దేవుని చేత నియమించబడినటువంటి, దేవుని చేత నియమించబడినటువంటి అహరోను వంశస్థులైనటువంటి యాజకుల సమూహం చెప్పేటువంటి సాక్ష్యము. ఆయన కృప మా జీవితాలలో నిరంతరము నిలిచి ఉన్నది అని అనేందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ చెప్పేటువంటి సాక్ష్యము. ఆయన కృప మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా పరిచర్యలో నిరంతరము నిలిచి ఉన్నది అని ఎస్ఎఫ్జె కుటుంబాలు చెప్పేటువంటి సాక్ష్యం. ఇటువంటి గొప్ప సాక్ష్యంతో ఈ కీర్తన ప్రారంభించబడింది. ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. చారిత్రాత్మకంగా కూడా ఈ కీర్తన చాలా ఉన్నతమైనటువంటి కీర్తన. 113వ దావీదు సంకీర్తన నుండి 118వ దావీదు సంకీర్తన వరకు ఈజిప్షియన్ హల్లేల్ అనేటువంటి మాటను వాడతారు. ఈ 113 నుంచి 117 వరకు ఉన్నటువంటి కీర్తనలను ఐగుప్తు హల్లేల్ అనేటువంటి హెడ్డింగ్ తోటి చెబుతా ఉంటారు. ఈజిప్షియన్ హల్లేల్ లేక ఐగుప్తు హల్లేల్ అంటే, హల్లేల్ అంటే ప్రైజ్ అని అర్థం. మనం చాలా సార్లు ముస్లిం సోదరులు కోడి కోసేటప్పుడు హలాల్ అని అంటా ఉంటారు. ఈ హలాల్ అనేటువంటి మాటకు అర్థము అది హల్లేల్. ఈజిప్షియన్ హల్లేల్ అంటే ప్రైజ్ అండ్ వర్షిప్ డ్యూరింగ్ పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ సందర్భంగా దేవుని స్తుతిస్తూ పాడేటువంటి కీర్తనలు 113వ సంకీర్తన నుంచి 118వ దావీదు సంకీర్తన వరకు. 113 నుంచి 118 వరకు ఉన్నటువంటి దావీదు సంకీర్తనలను ఈజిప్షియన్ హల్లేల్ అని అంటానికి కారణం ఏమిటంటే, ఇవి పస్కా పండుగ సందర్భంగా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన వారి జీవితాల్లో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని పాడేటువంటి సంకీర్తనలు. ఇశ్రాయేలీయులు వారి జీవితాల్లో, వారి పితరుల జీవితాలలో, ఐగుప్తు నుంచి వారిని విడుదల పొందించినటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను జ్ఞాపకం చేసుకుని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని, విడుదలలో ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని కీర్తించేటువంటి సంకీర్తనలు 113వ దావీదు సంకీర్తన నుంచి 118వ దావీదు సంకీర్తన వరకు. వీటినే ఈజిప్షియన్ హల్లేల్ అని అంటారు. ఈ పాటలను, ఈ సంకీర్తనలను దేవుని యొక్క పస్కా పండుగ, దేవుడు నియమించినటువంటి పస్కా పండుగను జ్ఞాపకం చేసుకుని పాడేటువంటి కీర్తనలు, స్తుతించేటువంటి కీర్తనలు. అయితే చరిత్రలో ఇది దావీదు కీర్తన అని ఎలా అంటామో అదేవిధంగా చరిత్రాత్మకంగా లూథర్ కూడా, మార్టిన్ లూథర్ ఈ కీర్తన నా సంకీర్తన అని అంటాడు. ఇది నా సంకీర్తన, దిస్ ఈజ్ మై ఓన్ బిలవ్డ్ సాంగ్ అని అన్నాడు. ఇది నా సొంత, నేను ప్రేమించే కీర్తన అని అన్నాడు మార్టిన్ లూథర్ గారు. అందుకే చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైనది అని నేను చెప్తా ఉన్నాను. చరిత్రాత్మకంగా మార్టిన్ లూథర్ మత సిద్ధాంతాన్ని ప్రబోధించేటప్పుడు మతోద్ధరణ సమయంలో ఎంతో ఆదరణ కలిగించి మార్టిన్ లూథర్ను బలపరిచినటువంటి సంకీర్తన 118వ దావీదు సంకీర్తన. అందుకొరకే మార్టిన్ లూథర్ ఈ కీర్తనని దిస్ ఈజ్ మై ఓన్ బిలవ్డ్ సాంగ్ అని అన్నాడు. ఇది నా సొంతది, ఇది నేను ప్రేమించే కీర్తన అని. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా మీ సొంత జీవిత అనుభవాన్ని బట్టి ఏదైనా ఒక సంకీర్తన నీ సొంత సంకీర్తనగా ఉందా? దావీదు లూథర్ అయితే, మార్టిన్ లూథర్ గారైతే 118వ దావీదు సంకీర్తనని దిస్ ఇస్ మై ఓన్ బిలవ్డ్ సాంగ్ అన్నాడు. అందరితో ఆగలేదు. ఆల్ ద ఎంటైర్ సామిస్ట్ అండ్ ఆల్ హిస్టరీ స్క్రిప్చర్స్ ఆర్ డియర్ టు మీ యాజ్ మై ఓన్లీ కంఫర్ట్ అండ్ సోర్స్ ఆఫ్ లైఫ్. I fell in love with this psalm especially. అంటే ఏంటంటే కీర్తనలన్నీ కూడా నాకు ఇష్టమైనవే. దేవుని హోలీ స్క్రిప్ట్, పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి ప్రతి కీర్తన నాకు ఇష్టమే. కానీ నా జీవితంలో నాకు ఒక ఆదరణ కలిగించినటువంటి కీర్తన ఇది. నా జీవితానికి ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సామ్ ఎస్పెషల్ అంటున్నా. ఈ కీర్తనలో నేను ఈ కీర్తన గురించి నేను ప్రేమలో పడ్డాను, ఈ కీర్తనని ప్రేమించాను అని చెప్తున్నాడు. ఒక కీర్తన ఇంత ఆదరణ ఒక నాయకునికి కలిగించింది అంటే ఈ కీర్తనలో ఏముంది? ఇంత గొప్పతనం ఈ కీర్తనలో ఏముంది? ఇది నాకు ఆదరణ ఇచ్చినటువంటిది. దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మై లైఫ్. ఇట్ గేవ్ మీ కంఫర్ట్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సామ్ అని అన్నాడు. ఈ కీర్తనలో నేను ఎంత ప్రేమలో పడ్డానంటే ఇట్ ఈస్ మై సోర్స్ ఆఫ్ లవ్, ద ఓన్లీ కంఫర్ట్. ఇంకొక మాట ఏమిటంటే దిస్ ఈస్ మై బిలవ్డ్ సామ్ అన్నాడు. దేర్ ఫోర్ ఐ కాల్ ఇట్ మై ఓన్. అందుకొరకే నేను ఇది నా సొంతది అని అంటా ఉన్నా. ఈ కీర్తన నా సొంత కీర్తన. అంటే మార్టిన్ లూథర్ ఆత్మీయ అనుభవంలో మనకి ఎంతో సహాయం చేసినటువంటి కీర్తన, ఆదరణ ఇచ్చినటువంటి కీర్తన, జీవితానికి సోర్స్ ఆఫ్ లైఫ్ అయినటువంటిది. అందుకొరకు దీన్ని నేను ఎంతో ప్రేమిస్తాను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ అని అంటా ఉన్నాడు. ఎప్పుడన్నా ఒక వాక్యాన్ని ఐ ఫెల్ ఇన్ లవ్ అని చెప్పి ఎప్పుడన్నా మనం అనుకున్నామా? మాటలు వింటుంటేనే మార్టిన్ లూథర్ మహాశయుడు ఈ కీర్తనని, లేక దావీదు కీర్తనలన్నింటిలో కూడా అన్నిటిని ధ్యానించాడు. కానీ ఈ కీర్తన ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ అని ఒక మాట చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న, నీకు ఇష్టమైనటువంటి, నువ్వు ప్రేమలో పడినటువంటి కీర్తన లేక దేవుని వాక్య భాగం ఏదన్నా ఉందా? ఈరోజు నిర్ణయించుకుందాం. ఎందుకంటే చరిత్రాత్మక సత్యంగా 118వ దావీదు సంకీర్తన అని లూథర్ మహాశయుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ అని అంటా ఉన్నాడు. ఇంకొక మాట, దేర్ఫోర్ సో వెన్ ఎంపరర్స్ అండ్ కింగ్స్ అండ్ వైజ్ మెన్ అండ్ లెర్న్ అండ్ ఈవెన్ సెయింట్స్ కుడ్ నాట్ ఎయిడ్ మీ, దిస్ సాంగ్ ప్రూవ్డ్ ఎ ఫ్రెండ్ అండ్ హెల్ప్డ్ మీ అవుట్ ఆఫ్ మెనీ గ్రేట్ ట్రబుల్స్. నేను చదివినటువంటి ఈ సెంటెన్స్ కి అర్థం, ఈ మాటని మార్టిన్ లూథర్ రాసినటువంటి సెంటెన్స్ నేను చదివాను. వెన్ ఎంపరర్స్ అండ్ కింగ్స్, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు లేకుంటే రాజ్యాలను పరిపాలించినటువంటి వారు, ద వైజ్ మెన్ అండ్ ద లెర్న్ జ్ఞానం కలిగినటువంటి వారు, లోక జ్ఞానం కలిగినటువంటి వారు, ఈవెన్ ద సెయింట్స్ లేకుంటే ఈ లోకంలో సాధువులుగా ఉన్నటువంటి వారు, దే కుడ్ నాట్ ఎయిడ్ మీ, వీళ్ళెవ్వరు కూడా నాకు సహాయం చేయలేకపోయారు. రాజులు జ్ఞానం కలిగినటువంటి వారు లేక సెయింట్స్, వీళ్ళెవరు నాకు సహాయం చేయలేకపోయారు. దిస్ సామ్ ప్రూవ్డ్ ఎ ఫ్రెండ్ అండ్ హెల్ప్డ్ మీ అవుట్ ఆఫ్ మనీ గ్రేట్ ట్రబుల్స్. నాకు చాలా సమస్యలు వచ్చినప్పుడు ఈ కీర్తన నాకెంతో సహాయం చేసింది. రాజులు చేయలేనటువంటి సహాయము ఈ కీర్తన చేసింది. ఈ లోకంలో గొప్పవారు చేయలేనటువంటి సహాయము ఈ కీర్తన చేసింది. సాధువుగా ఉన్నటువంటి వారు చేయలేనటువంటి గొప్ప సహాయం ఈ కీర్తన చేసింది. ఎటువంటి గొప్ప సహాయం చేసిందంటే, నేను సమస్యలలో ఉన్నప్పుడు నన్ను తిరిగి లేపటానికి సహాయం చేసినటువంటి కీర్తన ఇది. ఎందుకంటే లూథర్ తన సూత్రాలను మరి జర్మనీలో ప్రకటించినప్పుడు హీ ఫేస్డ్ ట్రయల్. ఆ ట్రయల్ ఫేస్ చేసినప్పుడు, విచారణ ఫేస్ చేసినప్పుడు ఎంతో కంఫర్ట్ ని, బలాన్ని, శక్తిని లేకుంటే ఆదరణ ఇచ్చినటువంటి కీర్తన ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొక మాట, యాజ్ ఎ రిజల్ట్ ఇట్స్ డీరర్ టు మీ దాన్ టు మై వెల్త్ ఆనర్ పవర్ ఆఫ్ ద పోప్ అండ్ ద టర్క్ అండ్ ద ఎంపరర్. అంటే ఇట్స్ డీరర్ టు మీ దట్ నాకున్నటువంటి వెల్త్ కంటే, నాకున్నటువంటి ఆనర్ కంటే, నాకున్నటువంటి పవర్ కంటే, వీటన్నిటికంటే కూడా ఈ కీర్తన నాకెంతో ఇష్టమైనటువంటి కీర్తన అని చెప్తున్నాడు. ఇంత గొప్పతనం ఏముంది ఈ కీర్తనలు అంటే, మనం మొదట చదువుకున్నటువంటి నాలుగు వచనాల్లో కూడా ఆయన కృప నిరంతరం నిలిచినటువంటి మాట ఆదరణ కలిగించింది మార్టిన్ లూథర్కి. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనకు కూడా, మనం కష్టంలో ఉన్నా కూడా ఆయన కృప నిరంతరం నిలుస్తుంది, మనం కన్నీటిలో ఉన్నా కూడా ఆయన కృప నిరంతరం నిలిచింటుంది, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన కృప నిరంతరం నిలిచింటుంది. నన్నెవరు క్షమించలేరు, నేనటువంటి పాపిని అన్న సమయంలో కూడా ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి మాట ఆదరణను కలిగిస్తోంది. ఈ లోకంలో ఎవరు నన్ను ఇష్టపడరు అనేటువంటి సమయంలో ఆయన కృప నిరంతరం నిలుచును అనేటువంటి మాట ఆదరణను కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు లోకములు అందరూ నన్ను విడిచిపెట్టినా, లేకుంటే లోకానికి నేను పనికి రాను అని అనుకున్నా కూడా ఆయన కృప నిరంతరం నిలుచును అనేటువంటి మాట మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఆదరణ కలిగించేటువంటి మాట. అందుకొరకే ఆయన కృప నిరంతరం నిలుచును అని ఇశ్రాయేలీయులు అంటా ఉన్నారు, ఆయన ఎన్నుకున్న ప్రజలు అంటున్నారు, ఆయన నియమించినటువంటి యాజకులు అంటూ ఉన్నారు, అనియందు భయభక్తులు కలిగినటువంటి వారు అంటా ఉన్నారు, ఆయన కృప నిరంతరము నిలుచును. అయితే ఐదో వచనాన్ని కూడా చదువుతా ఉన్నాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఈ మాటను ఎవరు మర్చిపోవద్దు, ఈ వాక్య భాగాన్ని ఎవరు మర్చిపోదు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. నిర్గమకాండము 3:7 చదవటానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటిని, వారి దుఃఖము నాకు తెలిసేయున్నవి. మూడు విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు. బాధలు చూసినటువంటి దేవుడు, మొరను వినేటువంటి దేవుడు, దుఃఖము తెలిసినటువంటి దేవుడు, నీ బాధ చూసిన దేవుడు, నీ మొరను విన్న దేవుడు, నీ దుఃఖము తెలిసినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయుల గురించి రాసినటువంటి మాట, ఇశ్రాయేలీయుల బాధలు నిశ్చయముగా చూచిన దేవుడు, ఇశ్రాయేలీయుల మొరను నిశ్చయముగా విన్నటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల దుఃఖము తెలిసినటువంటి దేవుడు, నీ బాధను కూడా చూస్తున్నటువంటి దేవుడు, నీ మొరను వింటున్నటువంటి దేవుడు, నీ దుఃఖము తెలిసినటువంటి దేవుడు. అందుకొరకు ఆయన కృప నిరంతరం నిలిచినని ఇశ్రాయేలీయులందరూ కాక, ఆయన యందు భయభక్తులు కలవారందరూ కాక అంటే, ఖచ్చితంగా నిత్యంగా నీ బాధను చూచిన దేవుడు, నీ మొరను వినిన దేవుడు, నీ దుఃఖము తెలిసినటువంటి దేవుడు. ఇరుకులో నుండి ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి, ఇరుకులో ఉండి ఇశ్రాయేలీయుల బాధను చూసినటువంటి దేవుడు, ఇరుకులో ఇశ్రాయేలీయుల మొరను విన్న దేవుడు, ఇరుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దుఃఖము చూసినటువంటి దేవుడు. ఇరుకు అనేటువంటి మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇరుకు అంటే ఇశ్రాయేలీయుల ఇరుకు ఏమిటంటే, ఐగుప్తు వారి ఇరుకు, ఐగుప్తుల వారి బాధ, ఐగుప్తుల వారి దుఃఖము, ఐగుప్తుల వారి ఐగుప్తుల వారి బాధ, ఐగుప్తుల వారి మొర, ఐగుప్తుల వారి దుఃఖము, ఇది ఇరుకు అంటే. ఇరుకు అంటే ఇశ్రాయేలీయులకు ఐగుప్తు, ఐగుప్తు నుండి వారు చేసినటువంటి మొరను ఆయన విన్నాడు. ఇరుకు అంటే పాపంతో సమానం. ఈరోజు ఏ పాపంలో ఉండి ఎటువంటి పాపము నుండి నువ్వు పెట్టినటువంటి విడుదల కొరకు నువ్వు పెట్టినటువంటి మొరను వినేటువంటి దేవుడు, ఇరుకులో నువ్వు పెట్టినటువంటి మొరను వినేటువంటి దేవుడు, ఈ పాపం నుంచి నన్ను విడుదల చెయ్యి అని మనం పెట్టేటువంటి మొరను వినేటువంటి దేవుడు. అందుకొరకే మరొకసారి 5 చదువుతున్నాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఆయన ఉత్తరమిచ్చేటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులకు ఉత్తరమిచ్చినటువంటి దేవుడు, వారి మొరను విని నేను దిగి వచ్చి తిని అని చెప్పినటువంటి దేవుడు. హీ కమ్ డౌన్, హీ కేమ్ డౌన్. అందుకొరకు దీనికి టెన్సెస్ లేవు, కన్సస్ లేవంటే ఇస్రాయేల్ సమయంలో దిగి వచ్చిన దేవుడు నీ మొర విని కూడా నీ కొరకు దిగి రావడానికి ఇష్టపడతావు. అందుకొరకే ఐదవ వచనం నుంచి, ఇరుకునందుని నేను యెహోవాకు మొరపెట్టి విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను, ఆయన కృప నిరంతరము నిలుచును. రెండవ వచనం, ఆయన కృప నిరంతరము నిలుచును. మూడవ వచనం, ఆయన కృప నిరంతరము నిలుచును. నాలుగవ వచనం, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనం ఇరుకులో నుండి ఆయనకు మొరపెడితే ఆయన వినేటువంటి దేవుడు, ఆయన మన కొరకు దిగి వచ్చేటువంటి దేవుడు. ఆరవ వచనాన్ని చదువుతున్నాను, యెహోవా నా పక్షమున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. మార్టిన్ లూథర్ని చంపడానికి చూశారు. పోపుకు వ్యతిరేకంగా, పాప పరిహార పత్రాలకు వ్యతిరేకంగా తను స్థాపించినటువంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి పోప్ మార్టిన్ లూథర్ని చంపడానికి చూసినప్పుడు ఆరో వచనము చాలా చోట్ల దాక్కున్నాడు. చాలా చోట్ల దాగి ఉన్నప్పుడు 117వ దావీదు సంకీర్తన ఎంతో ఆదరణనిచ్చింది. అదే మాట చెప్తున్నాడు, పవర్ ఉన్నటువంటి వారు కాదు, శక్తివంతులు కాదు, ధనమున్నటువంటి వారు కాదు, ఆనర్ ఉన్నటువంటి వారు కాదు, వీరెవ్వరు కాదు. 118వ దావీదు సంకీర్తన మాత్రమే నాకు ఆదరణనిచ్చింది నా కష్ట సమయంలో అని చెప్తున్నాడు. ఆరో వచనం చదువుతాను, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. నరులు నాకేమి చేయలేరు. నో వన్ దిస్ వరల్డ్, మనుషు మాత్రులు నేను చేయగలరు దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు. ఏడవ వచనం చదువుతాను, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఆరో వచనం నుంచి, ఎందుకు ఆయన కృప నిరంతరం ఉంది అనేటువంటి సాక్ష్యం కలుగుందామంటే, ఆరో వచనంలో యెహోవా నా పక్షమునున్నాడు, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఏడవ వచనము, యెహోవా నా పక్షం వహించి అన్నారు. రెండు వచనాల్లో కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మొరపెట్టేటువంటి వారి పక్షంగా ఉన్నాడు, విడుదల కొరకు ప్రార్థించేటువంటి వారి పక్షంగా ఉన్నాడు, రక్షణ కొరకు ప్రార్థించేటువంటి వారి పక్షంగా ఉన్నాడు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, యెహోవా నా పక్షం వహించి నాకు సహాయకారి అయినాడు. నాంతట నేను బయటకు రాలేను అనుకుంటే ఆయన మనకు సహాయకారి అయినాడు. అందుకే ఆయన కృప నిరంతరము నిలుచుండు. నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దావీదు మహారాజు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో ఏ సమస్య వచ్చినా కూడా ఎటు పరిగెడదామా అని ఆలోచిస్తూ ఉంటాం, ఎవరి దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటాం, ఎటు వెళ్తే మన సమస్యకు పరిష్కారం అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే దావీదు మహారాజు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ సమస్యలో నీ మొరను వినేటువంటి దేవుడున్నాడు, నీ దుఃఖాన్ని నిశ్చయంగా చూచేటువంటి దేవుడున్నాడు. అందుకొరకు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యిర్మీయా ప్రవక్త కూడా ఇదే మాట చెప్తున్నాడు. యిర్మీయా ప్రవక్త 17వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్తాను. దేవుని వైపు ఆలోచించకుండా నరుల పైన మనసు పెట్టేటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నీకు వచ్చినటువంటి శ్రమ నుంచి నిన్ను రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల వైపు పరిగెత్తాలి అని చూస్తే శాపగ్రస్తులుగా ఉంటామని చెప్తా ఉన్నాడు. మరొకసారి చదువుతున్నాను, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి అందరు నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. మనం నమ్ముకొనదగినటువంటి నా దేవుడు యెహోవా, నేను నమ్ముకొనగాడి కలిగినటువంటి నా దేవుడు యెహోవా. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువ ఓరను దాని వేళ్లు తన్ని వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత అద్భుతమైనటువంటి మాట. 118 దావీదు సంకీర్తన రాసినటువంటి మాట, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకొరకు అంటే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండు. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఒక్క మాటను ధ్యానం చేద్దాం. వర్షం లేదు, ఏది అవసరం అది లేదు. వర్షం లేని సంవత్సరమున చింత ఉండదు, దాని కాపు కూడా మానదు. ఈరోజు నీకు అవసరమైనటువంటి రిసోర్సెస్ లేకపోయినా కూడా నీ బ్లెస్సింగ్స్ ఆగవు. జేబులో డబ్బులు లేవు, పిల్లల్ని అడ్మిషన్ ఎక్కడ చేర్పించాలి అని ఆలోచిస్తూ ఉంటావు. కావలసినటువంటి రిసోర్సెస్ లేవు, కానీ యేసయ్యను కలిగి ఉంటే, దేవుని కలిగి ఉంటే నీ కాపు వర్షం లేని నీవు చింత నందవలసినటువంటి అవసరం ఉండదు. అనేక సాక్ష్యాలు అసలు చేసే సహవాసంలో ఉన్నాయి. లేమి సమయంలో, వర్షము లేని సమయంలో చింతనందదు, కాపు మాననటువంటి ఒక చెట్టును గురించి యిర్మీయా చెప్తున్నట్లు మన జీవితంలో కూడా లేమి సమయంలో మనం లేమిలో ఉండము. ఎందుకంటే మనము ఆశ్రయించినది యెహోవాను కాబట్టి, మనం ఆశ్రయించినది దేవుని కాబట్టి మన జీవితంలో గొప్ప సాక్ష్యం ఉంటుంది. ఆయన కృప నిరంతరము ఉండును. వర్షము లేని సమయములు ఆయన కృప నిరంతరం ఉంటుంది, వర్ష సమయములు కూడా ఆయన కృప నిరంతరం ఉంటుంది. అందుకొరకే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 10వ వచనం చదువుతాను, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనము చేస్తున్నాను. ఈ చుట్టూ ఎంతమంది శత్రువులున్నా కూడా, శత్రువు అంటే ఈ లోక సంబంధమైనటువంటి శత్రువు అని మాత్రమే కాదు, ఆత్మీయ శత్రువు, మనల్ని పడదోసేటువంటి శత్రువు, మనల్ని కూలదోసేటువంటి శత్రువు, మనల్ని తిరిగి లోకంలోనికి పడవేసేటువంటి శత్రువు. అయితే యెహోవా నామమును బట్టి ఆత్మీయంగా మనల్ని కూలదోసేటువంటి శత్రువులను నిర్మూలనం చేయగలిగినటువంటి శక్తి మనకు వస్తుంది. కాబట్టే ఆయన కృప నిరంతరం ఉండదు. మనం పడిపోయేటువంటి సమయంలో ఆయన కృప చూపిస్తాడు, మనం నిలబడేటువంటి సమయంలో ఆయన కృప చూపిస్తాడు. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనం చేసేదాను. అయితే చుట్టుముట్టేటువంటి వారు ఆత్మీయంగా పడవేయటానికి చుట్టుముట్టేటువంటి ఎలా ఉంటారంటే, కందరీగల వలె వారు నా మీద ముసిరి ఉంటారు. ఈ లోకంలో నువ్వు పడిపో, నువ్వు లంచం తీసుకో, నీ శరీరానికి ఏది ఇష్టమో దాన్ని చెయ్యి అని చెప్పేటువంటి వారు కందరీగలాగా నా చుట్టూ ముసిరి ఉంటారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయి ఇట్లా ముసిరి నన్ను పడవేయాలనుకున్నటువంటి వారు దేవుని కృపను బట్టి వారు నశించిపోయారు అని రాయబడు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనం చేసేదాను. ఆత్మీయంగా కొలదోసేటువంటి వారిని, వారు కందిరీగల వలె ముసిరి ఉన్నా కూడా దేవుని నామమును బట్టి నేను వారిని నిర్మూలనము చేయగలిగాను. అందుకొరకే ఆయన కృప నిరంతరం నిలిచి ఉంది కాబట్టి వారిని నిర్మూలనము చేయగలిగిన శక్తిని నేను పొందుకున్నాను. దేవుని వాక్యములో కీర్తన ఎందుకు మార్టిన్ లూథర్కి సహాయకారిగా ఉంది, స్నేహితులుగా, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ అని ఎందుకు చెప్పాడు అంటే, నేను పడిపోయే సమయంలో నాకు శక్తినిచ్చింది, నేను భయపడ్డ సమయంలో నాకు బలాన్నిచ్చింది, ఆత్మీయంగా నేను కూలిపోతున్నటువంటి సమయంలో నన్ను నిలవబెట్టింది. అందుకొరకే ఈ కీర్తన ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ సాంగ్ అని మార్టిన్ లూథర్ చెప్తారా. ఈరోజు ఒక మాట ఏంటంటే దావీదు చెప్పిన అది మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి ఇట్ ఈస్ మై ఓన్లీ కంఫర్ట్, ఇట్ ఈస్ మై ఓన్లీ కంఫర్ట్, ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటది అని అనే ఒకే ఒక్క మాట నా జీవితంలో కంఫర్ట్ నిచ్చింది. ప్రతి స్థితిలో కూడా నాకు కంఫర్ట్ నిచ్చింది. ఇటువంటి కంఫర్ట్ నిచ్చినటువంటి ఈ కీర్తనల్ని నేను ఎంతగానో ప్రేమించాను అని మార్టిన్ లూథర్ చెప్తున్నాడు. ఈ కీర్తన స్తుతి కీర్తన పస్కా పండుగను యేసయ్య నియమించినటువంటి పస్కా పండుగను ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను స్తుతించడానికి పస్కా వద పశువుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకోవడానికి 113వ దావీదు సంకీర్తన నుంచి 118వ దావీదు సంకీర్తన రాయబడినటువంటి కీర్తన. ఇదే కీర్తనను కూడా యేసయ్య కీర్తన అని కూడా అంటారు. యేసయ్య లోకంలో సిలువ మరణ శ్రమలను పొందుతున్నప్పుడు ఆయన ఆలోచనను బట్టి ఈ 118వ దావీదు సంకీర్తన గురించి రాయబడినటువంటి మాట. 118వ దావీదు సంకీర్తన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి అనేకులు ఆయనను అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు నోట యేసయ్య పలికినటువంటి మాట, యేసయ్య పలికినటువంటి మాట, యెహోవా నా పక్షం వహించి నాకు సహాయకారి అన్నాడు, నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరుట చూచెట్టను, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనం చేసేదను, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేశాను. సిలువలో యేసయ్యను నిలువబెట్టడానికి యేసయ్య మరణ సమయంలో అన్యులందరూ కలిసి ఆయనను సిలువ వేసినటువంటి సమయంలో దేవుని స్తుతించినటువంటి కీర్తన, దావీదు మహారాజు స్తుతించినటువంటి కీర్తన, లూథర్ ఇష్టపడినటువంటి కీర్తన, ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి గొప్ప ఆదరణ మన జీవితాలు ఇచ్చినటువంటి కీర్తన. ఈ కీర్తనని మనం కూడా ప్రేమించేటువంటి కీర్తనగా నిలిచిపోతుందని, ఈ కీర్తన మనకు ఆదరణ కీర్తనగా నిలుస్తుందని, ఈ కీర్తన మనం పడిపోయేటువంటి సమయంలో మనలను నిలువబెట్టేది, కీర్తన మనం కూలిపోయేటువంటి సమయంలో మనకు ఆదరణ ఇచ్చేది, ఈ కీర్తన మనకు ఒక హోప్ నిరీక్షణను, ఆయన కృప నిరంతరం నిలుచునేటువంటి ఒక నిరీక్షణ ఇచ్చేటువంటి కీర్తన. కీర్తన మన ఆత్మీయ జీవితాన్ని కదిలిపరిచి భద్రపరిచి బలపరచడానికి దేవుని వాక్యము మనకు సహాయకారిగా ఉండదు కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ కృప నిరంతరము నిలుచును, నీ కృప నిరంతరము నిలుచును, నీ కృప నిరంతరము నిలుచును, నీ కృప నిరంతరము నిలుచును. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి విడవక ఎడబాయక ప్రేమించే దేవుడు, మా స్థితిని బట్టి ఆయన మీ ప్రేమలో మార్పు రాదు. ఆయన మేమే స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని ప్రేమించే దేవుడు, మేమే స్థితిలో ఉన్నా కూడా మా పైన కృప చూపించేటువంటి దేవుడు. దాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు అర్హత లేదు అయినా మమ్మల్ని ప్రేమించారు, మాకు అర్హత లేదు అయినా మమ్మలను మా పాపం నుంచి రక్షించారు, మా కొరకు ఆయన సిలువలో యాగముగా మరణించారు. అందరి బట్టి మీకు వందనాలు. నాన్న ఉదయకాలం నేసవజయ సహవాసం అంతా కూడి మిమ్మల్ని స్తుతిస్తుంటారు తండ్రి. మనందరినీ మీరు ఆదరించారు మీ వాక్యం చేత, మీకు వందనాలు. ఆయన ఎస్ఎఫ్జె సహవాస కుటుంబాలను ఆత్మీయంగా ఆయన ఇంకా బలపరిచి మీ వాక్య పరిచర్యలో విరివిగా వాడుకోనమని, తమ్ముడు మహేష్ ను సాయం చేసినటువంటి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని, ఆయన ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి ఆయన మీ గుప్పిలి విప్పి తండ్రి పరలోక రాజ్య వాక్యులను విడిచి ఆయన తెరిచి మీ మహిమతో ఆయన ప్లస్ చేయమని ఈ ప్రార్థన మరక్షకులను క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.